కాబట్టి అన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేదములను గౌరవించండి, అర్థం తెలుసుకోండి, అప్పుడు మన జీవిత పథమే మారిపోతుంది. మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా నిత్యం చేసే పనులే చెబుతాయి. ఆ వేదము మంచి స్వరం ఉన్నవాడు చదివితే ఆకర్షితులమవుతాం. అందువల్లే పులస్తుల యొక్క కంఠమునకు ఆకర్షితురాలైపోయిన ఈ తృణబిందుని కూతురు ఆయన దగ్గరికి వెళ్ళి చూసింది, ఆహా భలే ఉన్నాడండి, ఈయన బాగా చదువుతున్నాడండి అని. ఆయన ఆవిడ చూచాడు, టక్కున ఆవిడికి పూర్ణ గర్భం వచ్చేసింది. 9th month ఒకేసారి ఇక మళ్ళీ రెస్ట్ తీసుకోవడాలు వెళ్ళాలి ఏమీ లేవు, డైరెక్ట్ 9వ నెల గర్భం వచ్చేసింది. ఆవిడ గజగజలాడిపోయింది, అయ్య బాబోయ్ ఇది ఎక్కడ గొడవరా బాబు అనుకున్నది. అనుకుని తండ్రి దగ్గరికి ఏడుస్తూ వెళ్ళింది. ఇదేమిటమ్మా ఈ గర్భం ఏమిటన్నాడు ఆయన. ఏమోనండి అక్కడ పులస్తుని ఆశ్రమానికి వెళ్ళాను, ఈ గర్భం వచ్చిందనగానే ఆయన వెంటనే దివ్య దృష్టితో కనిపెట్టి అమ్మాయి కొంప ముంచేవే నువ్వు, అయినా పర్లేదు ఇది కూడా ఒక అదృష్టం అనుకుందాం. ఆ పులస్తుడు తన ఆశ్రమానికి వచ్చి తన తపస్సు పాడు చేస్తున్న నీబోటి స్త్రీలని శపించాడు, నా దృష్టి పడితే గర్భం వస్తుందన్నాడు. ఆయన శాపం వల్ల నీకు గర్భం వచ్చింది అని వెంటనే ఆవిడ్ని తీసుకెళ్ళి, మహాత్మా పులస్త్య ఈమె నా కూతురు, నువ్వు జితేంద్రియుడు పరమ పవిత్రుడు, నీ తపశ్శక్తి వల్ల నువ్వు పెట్టిన శాపం వల్ల ఈవిడ గర్భవతి అయ్యింది, ఈవిడ్ని పెళ్లి చేసుకుని సంసారంలో ప్రవేశించి ఆ పుత్రుడికి తండ్రివై గార్హస్థ్యాశ్రమంలో ఉంటూ కూడా తపస్సు చేయొచ్చు కనుక తపస్సు చేసుకో అన్నాడు ఆయన. పెళ్లి చేసుకుని కూడా తపస్సు చేయొచ్చు, భార్య లేకుండా అసలు తపస్సు చేయకూడదు కొన్ని విషయాల్లో పెద్దలు అలా నిర్ణయించారు. అందుకే వశిష్ఠుడు అరుంధతిని, అలాగే విశ్వామిత్రుడు క్షత్రియ స్త్రీని, అగస్త్యుడు లోపాముద్ర అనే రాజుగారి కూతుర్ని స్వీకరించడానికి గల కారణం అదే. కాబట్టి ఈ పని చేయమనగా ఆయన కూడా సంతోషపడ్డాడు, ఈ అమ్మాయి గొప్పతనం తెలుసు, తృణబిందుని కూతురు ఆవిడ, ఉత్తమురాలు, అందువల్ల ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి అతనికి ఒక కొడుకు పుట్టాడు. అప్పుడు పులస్త్యుడు, అమ్మాయి నువ్వు నా ముఖం చూచిన సమయంలో నేను వేదం చదువుతున్నాను, వేదమును శ్రద్ధతో విన్నాడు అతడు. శ్రవణము అంటే వినుట, వి అంటే విశేషముగా విశిష్టముగా, విశిష్టముగా వేదమును విని కడుపులో పడి పుట్టాడు గనక ఇతనికి విశ్రవసుడు అని పేరు వస్తుంది అని పేరు పెట్టాడు. అతడు విశ్రవసుడు అంటే రావణాసురుడి తండ్రి విశ్రవసుడికి ఇలా పేరు వచ్చిందన్నమాట. పులస్త్య ప్రజాపతికి, తృణబిందుని కూతురికి వేద పఠనం వల్ల కడుపులో పడి మహాత్ముడైన విశ్రవసుడు పుట్టాడు. ఈ విశ్రవసుడు నాలాగా వేద పండితుడు అవుతాడు, ధర్మాత్ముడు. నా కొడుకు గనక పౌలస్త్యుడు అంటారు అనగానే ఆవిడ ఆనందపడింది. ఈ విశ్రవసుడు పెరిగాడు, పెద్దవాడయ్యాడు, మహాపండితుడయ్యాడు, తండ్రిని మించిన పండితుడయ్యాడు, తపస్సు చేశాడు, వరాలు పొందాడు, సత్యనిష్ఠాగరిష్ఠుడు, ఆయన పరమమునీశ్వరుడయ్యాడు. వేద పఠనంలో, ధర్మంలో ఆ రోజుల్లో అతన్ని మించిన వాడు లేరు. కొంతకాలానికి ఆయన తపస్సు పూర్తయ్యాక భరద్వాజుడు అని ఒక మహర్షి తన కూతురు దేవవర్ణిని అనే ఆవిడ పట్టుకొచ్చాడు. భరద్వాజ మహర్షికి దేవవర్ణిని అని ఒక కూతురు ఉన్నది, నిజంగా దేవతల రంగు వంటి రంగు కలిగినది, చాలా గొప్పది ఆవిడ. ఆమెకు మంచి వరుడు ఎవరా అనుకున్నాడు ఆయన. ఈ పులస్తుని కొడుకు విశ్రవసుడే తగినవాడు అనిపించింది. వెంటనే ఏం చేశాడు, నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అన్నాడు. దదౌ విశ్రవసే భార్యాం స్వసుతాం దేవవర్ణిని. దేవవర్ణిని అని పిలువబడే తన కుమార్తెని భరద్వాజుడు విశ్రవసుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమెకి ఇంకో పేరుంది, ఇలబిల. ఆవిడ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతం సందడిగా ఉండేదట, అందుకని ఇలబిల అన్నారు ఆవిడ. కొంతమంది చూసారా అక్కడికి ఎక్కడికైనా వెళ్ళారంటే సార్ అక్కడ మంచి సందడిగా అటు ఇటు తిరుగుతారు, హడావిడి చేస్తారు. అది కూడా మళ్ళీ హడావిడిలో కూడా పిచ్చి హడావిడి కాదు, అది మంచి హడావిడి, పని బాగా జరుగుతుంది అన్నమాట. కొంతమంది కబుర్లే పని ఉండదు, అటు తిరుగుతారు తిరుగుతాం, ఆ చేస్తాం ఇది చేస్తాం, ఏం చేయచ్చు అదేమో. ఏది హడావిడి చేసి పని చేయకుండా ఉంటే కులబిల, ఈవిడ ఇలబిల. ఈ ఇలబిలకి దేవవర్ణి నేను పేరు చెప్పుకున్నాం కదా. ఈ ఇద్దరికి కొంతకాలానికి బంగారం లాంటి కొడుకు పుట్టాడు. అదిగో అతడే మహానుభావుడు, ఉత్తర దిక్కుకి అధిపతి కుబేరుడు, విశ్రవసుని కొడుకు గనక వైశ్రవణుడు అన్నారు ఆయన. ఈ వైశ్రవణుడు మహాతపస్సు చేశాడు, బ్రహ్మగారు ముందు ప్రత్యక్షం అయ్యాడు, తర్వాత శివుడి కోసం మళ్ళీ చాలా తపస్సు చేశాడు ఆయన. శివుణ్ణి బ్రహ్మని కూడా మెప్పించిన వాడు ఆయన. ముందు బ్రహ్మవరాలు ఇచ్చాడు, ఏమని, నీ తపస్సుకు మెచ్చుకున్నాను, ఈ ప్రపంచంలో నువ్వు భవిష్యత్తులో లోకపాలకుడివి కూడా అవుతావు, అది శివానుగ్రహం, ఆ విషయం తర్వాత నీకు తెలుస్తుంది. ప్రస్తుతం నువ్వు ధర్మమును నాలుగు పాదాల నడిపిస్తూ భూలోకంలో కొంతకాలం పాటు ప్రజాపరిపాలన చెయ్యి. యముడు ఇంద్రుడు తర్వాత నీకు కూడా మంచి పేరు వస్తుంది. నీకు పుష్పకము అని ఒక విమానం ఇస్తున్నాను. ఈ పుష్పకము సూర్యుని వలె ధగ 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 వెలిగిపోతుంది. ఏతచ్చ పుష్పకం నామ విమానం సూర్య సన్నిభం పతి గృహ్ణీష్వ యానార్థం త్రిదశైహి సమతాం వ్రజ. నేను నా దివ్యశక్తితో ఒకప్పుడు విశ్వకర్మని పిలిచి, ఓ విశ్వకర్మ నీవు మయుడు ఒక విమానం తయారు చేయండి, ఆ విమానంలో నా శక్తి నింపుతాను, అది కామగమనంతో ఉంటుంది అని చెప్పాను. అదిగో అదే ఈ పుష్పకం అనే విమానం. ఈ విమానం వేసవికాలంలో అందులో కూర్చున్న వాడికి చల్లదనం ఇస్తుంది, చలికాలంలో అందులో కూర్చున్న వాడికి వెచ్చదనం ఇస్తుంది. అంటే న్యాచురల్ ఏసీ, ఎయిర్ కండిషన్ అంటే అదనమాట. మనం ఏసీలే కానీ ఎయిర్ కూలర్లే తప్ప కండిషన్ ఉండడాలా. అదే చలికాలంలో అందులో పెడితే వేడి రాదు, వేడికాలంలో చలి రాకపోవచ్చు, అవి దెబ్బతినచ్చు, కానీ ఆ విమానం అలా కాదు. ఎంత వెచ్చదనము ఎంత చల్లదనం ఉండాలో అంతా ఉంటుంది. అందులో సుగంధ ద్రవ్యాలు ఉంటాయి, మంచి మంచి పెర్ఫ్యూమ్స్ ఉంటాయన్నమాట, అనేక గంధాలు ఉంటాయి, ఆహార పదార్థాలు ఉంటాయి, తిన్నంత తినచ్చు. బూరెలు, గాజలు, లడ్డూలు, మైసూర్ పాకాలు, అమృతాలు, పానీయాలు, ఒకటి ఒకటి అన్నీ ఉంటాయి. ఎవరు ఎంత తిన్నా మళ్ళీ రెడీ అయిపోతూ ఉంటాయి. అది అసలు అలాంటి విమానం ఉంటే ఇంక వంట ఎందుకండి మనకి ఇంట్లో, ఈ వంట పెంట తంట కదా. అందులో కూర్చున్నామంటే వేళకి హాయిగా పాయసం తాగితే మళ్ళీ పాయసం రెడీ, అందులో ఎవరు వండక్కర్లా, గ్యాస్ చక్కర్లేదు, పెట్రోలు డీజిల్ పెరిగిందని బెంగక్కర్లేదు, ఇవేమంటే పెట్రోల్ అక్కర్లేదు. సుఖంగా అందులో కూర్చొని తిరగచ్చు. కానీ తిరగాలంటే ఇంత తపస్సు చేయాలి. మనం ఏం తపస్సు చేయకుండా ఇంట్లో కూర్చుని అది రావాలంటే ఎలా వస్తుంది, పుష్పం కాదు కళ్ళ నుంచి బాష్పకాలు వస్తాయి. ఓ నాలుగు సార్లు పొగ దగ్గర కడితే కన్నీళ్ళే. అందువల్ల తపశ్శక్తితో ఇలాంటివి ఎన్నో సాధించవచ్చును అని మనం మళ్ళీ తెలుసుకోవాలి. ఈ పుష్పకంలోనూ సకల శుభాలు పొందుతాం, వెళ్ళిరా అనగానే బ్రహ్మకి నమస్కరించి పుష్పకం తీసుకున్నాడు ఆయన. తన తండ్రి విశ్రవసుని దగ్గరకు వచ్చాడు. ఓ విశ్రవ ప్రజాపతి, నీ దయ వల్ల బ్రహ్మ నాకు ప్రత్యక్షమై వరాలు ఇచ్చాడని సాష్టాంగ నమస్కారం చేసి తండ్రి యొక్క ఆశీస్సులు తీసుకున్నాడు. తర్వాత ఏమన్నాడు, నా అన్నగారండి, బ్రహ్మగారు నాకు వరాలు ఇచ్చాడు, భవిష్యత్తులో ఉత్తర దిక్కుకి అధిపతిని అవుతానన్నాడు, అంతా బాగానే ఉంది, కానీ ప్రజాపరిపాలన చేయడానికి ఎక్కడ చేయాలో చెప్పలేదు, ప్రజలు పరిపాలించమన్నాడు తప్ప నాకు ఓ రాజ్యం చూపించలేదు. ఇప్పుడు నేను ఏ రాజ్యాన్ని పరిపాలించను, ఎందుకంటే భూమండలంలో ఇప్పటికే చాలామంది రాజులు ఉన్నారు, వాళ్ళని పక్కకి తోసి వాళ్ళ రాజ్యం దోచుకోవడం అన్యాయం, ఇప్పుడు నేను ఏ ప్రాంతాన్ని పరిపాలించను అనగా ఒక క్షణం ఆలోచించి ఆ విశ్రవ ప్రజాపతిలా అన్నాడు, నాయన, దక్షిణ సముద్ర తీరంలో త్రికూటం అని ఒక పర్వతం ఉన్నది. దక్షిణస్యోధతేస్తీరో త్రికూటో నామ పర్వతః తస్యాగ్రేతు విశాలాసా మహేంద్రస్య పురీయతా లంకా నామ పురీ రమ్యా నిర్మితా విశ్వకర్మణ రాక్షసానాం నివాసార్థం యథా ఇంద్రస్య అమరావతి. దక్షిణ సముద్ర తీరంలో హిందూ మహాసముద్రంలో త్రికూటం అనే ఒక మహాపర్వతం ఉన్న, చాలా పెద్ద పర్వతం. ఆ కొండ మీద మహేంద్ర నగరం అమరావతితో సమానమైన లంకాపురం అనే ఒక నగరం ఉన్నది. పూర్వం విశ్వకర్మ ఆ నగరాన్ని నిర్మించాడు, రాక్షసులు అందులో నివసించేవారు. ఆ నగరం ఇప్పుడు బాగా పాడైపోయింది, విధ్వంసం అయిపోయింది. అది ఒకప్పుడు రాక్షస నివాసం, కానీ విష్ణువు చేతిలో చావు దెబ్బలు తిని రాక్షసులు చచ్చి ఆ నగరం వదిలి పాతాళానికి పారిపోయారు. కొన్ని వేల సంవత్సరములుగా లంకా నగరం శిథిలావస్థలోకి వచ్చేసింది, పాడైపోయింది, ఎవరూ లేక. నువ్వు అక్కడికి వెళ్ళు, మళ్ళీ విశ్వకర్మని పిలిచి నీ అపూర్వ చాతుర్యంతో నీ నిధులతో అద్భుతమైన నగరాన్ని తయారు చేసుకో, కొత్త భవనాలు కట్టుకో. ఆ ప్రాంతం చాలా బాగుంటుంది. ఇప్పుడున్న లంక అప్పుడున్న మొత్తం లంకలో 8వ వంతుట. ఇప్పుడు మనకి మిగిలింది 8, 1/8. 1/8 వంతున్నటువంటి కాస్త లంకే ఇప్పుడు ఇంకా ఎలా ఉందంటే, ఆ రోజుల్లో ఆ కొండలు, ఆ చర్యలు, ఆ ఎత్తులు, పల్లాలతో కూడిన మొత్తం ఎంత ఉండేదో ఆలోచించండి. చిన్న చిన్న ద్వీపాల కింద విడిపోయిందనమాట అది. కొంత భాగం అంతా సముద్రంలో కలిసిపోయింది. రామరావణ యుద్ధంలో రాముడు వేసిన బాణం దెబ్బలకి లంకలో చాలా భాగం ధ్వంసమైపోయి సముద్రంలో కలిసిపోయింది. కానీ ఆ రోజుల్లో చాలా విశాలంగా ఉండేది. ఆ నగరం చుట్టూ బంగారంతో ప్రాకారాలు నిర్మాణం చేయించుకున్నాడు కుబేరుడు. ఇది తండ్రిగారు అక్కడికి వెళ్ళి పరిపాలించుకో, పెద్దది విశాలంగా ఉంటుంది, ఆ శిథిలాలు బాగు చేసుకో, విశ్వకర్మని మయుణ్ణి తీసుకెళ్ళంటే ఇవి దేవశిల్పి విశ్వకర్మని, అలాగే దానవశిల్పి మయుణ్ణి తీసుకెళ్ళి అక్కడున్న శిథిలాలు చూశాడు. అసలు శిథిలాలు చాలా చండాలంగా ఉన్నాయి, అక్కడ బాగా పాడైపోయాయి. అందులో ఇంకోటి ఏంటంటే, వాడకం లేనటువంటి ఇళ్లలో అడుగు పెడితే ఆ దుమ్ముతో, ధూళితో, తుప్పు పెట్టిన గేట్లతో చాలా భయంకరంగా ఉంటుంది అది. అందులో పాములు చేరి, ఎలకలు చేరి, అవేవో చెత్తా చెదారాలు చేరిపోయి అతి భీకరంగా ఉందట. ఆ భీకరమైన లంకా నగరాన్ని విశ్వకర్మ సాయంతో, మయుడి సాయంతో, తన యక్షుల సాయంతో కుబేరుడు బాగా కష్టపడి బాగు చేసి పూర్తిగా సువర్ణమయమైన భవనములు నిర్మాణం చేయించుకున్నాడు. అందుకే లంకా నగరం స్వర్ణమయీ అన్నారు. అతి స్వర్ణమయీ లంక. ఈ విధంగా లంకా నగరం మళ్ళీ అందంగా తయారయ్యింది. అద్భుతమైన లంకా నగరంలో రకరకాల ప్రాకారాలు, ఎత్తైన కొండలు, ఆ కొండల మీద బిల్డింగులు, కింద బిల్డింగులు, ఘాట్ రోడ్లు, సరస్సులు, శెలయేళ్ళు, ఏడాకులు, అరటి చెట్లు, ఉద్యానాలు, ఇవన్నీ అద్భుతంగా తీర్చిదిద్దుకుని కుబేరుడు ఓ మహాభవనంలో విడిదీశాడు. తర్వాత దాన్నే రావణాసురుడు లాక్కుని రావణాంతఃపురంగా చేసుకున్నాడు. అది ఒరిజినల్గా పాపం కుబేరుడిది. అక్కడ మకాం పెట్టి యక్షులతో ఏ లోటు లేకుండా సుఖంగా జీవించేవాడు. పుష్పక విమానం మీదెక్కి తండ్రికి నమస్కారం చేయడానికి పోతూ ఉండేవాడు. అలాగే ఇంద్రుడి దగ్గర కొలువులో ఉన్నాడు కనుక ఇంద్రుడి దగ్గరికి పోయేవాడు. బ్రహ్మభక్తుడు, శివభక్తుడు కాబట్టి అక్కడికి కూడా పోతూ ఉండేవాడు. ఈ కథ వింటున్న రాముడికి అనుమానం వచ్చింది. ఏమన్నారు మీరు ఇందాక అగస్త్య మహర్షి, ఒకప్పుడు రాక్షసులది లంకా నగరమా? రాక్షసులు విష్ణువు దెబ్బకి భయపడి పాతాళానికి పోయారా? అందువల్ల ఆ నగరం శిథిల అవస్థకు వచ్చిందా? అసలు రాక్షసులు ఆ రోజులు అక్కడికి ఎలా వెళ్ళారు? ఈ కథ ఏమిటో తెలుసుకోవాలని ఉన్నది. కర్ణాకర్ణిగా నేను విన్నాను, అంటే కొంచెం విన్నాను, కానీ పూర్తిగా వినలేదు. నువ్వు ఒక్కడవే ఆ విషయాన్ని చెప్పగలవు. ఈ రావణ కుంభకర్ణులు, వాళ్ళకంటే ప్రహస్తుడు, వికటుడు మొదలైన వాళ్ళు, వీళ్ళందరికంటే ఇంద్రజిత్తు గొప్పవాడు అవడం, ఇవన్నీ తెలుసుకోవాలంటే అసలు ఈ లంకకు చరిత్ర కూడా తెలుసుకోవాలి. అందుకే నీవే చెప్పగలవు గనక అడుగుతున్నాను. చెప్పమనగానే ఒక క్షణం తెల్లబోయాడు. ఈ శబ్దం వినండి. ఈషత్ విస్మయమానస్తం అగస్త్య ప్రాహ రాఘవం. ఈషత్ అంటే కొంచెం అని అర్థం అనమాట. కొంచెం విస్మయుడై ఆశ్చర్యపోయి రాముడు అమాయకంగా, ఏమిటి లంకానగరం ఒకప్పుడు రాక్షసులిదా? ఆ కథ ఏమిటి నాకు తెలియదే, ఏదో కొద్దిగా కొంచెం తప్ప నాకు సరిగ్గా తెలియదే అని అమాయకంగా అడిగాడు కదా. అందుకని అలా తెల్లబోయాడ. ఈ పాటికి అర్థమైందా? నేను ఇంకెంతకంటే ఎక్కువ చెప్పాలా? బాగా చదువుకున్న పండితుడు ఉన్నాడండి ఒక ఆయన, చీటికి వాటికి దూరదర్శనంలో కూడా ధర్మ సందేహాలు తీరుస్తాడు అనుకుందాం. అటువంటి ఆయన దగ్గరకు వచ్చి, ఏమండి నాకు ధర్మ సందేహం ఉందండి అని మిమ్మల్ని అడిగితే మీరు ఏమైపోతారు? ఈయన ఏమైనా వేళపోవడానుకుంటున్నాడా? నిజంగా మన పరీక్షించడానుకుంటున్నాడా అంటారా లేదా? రాముడు అగస్త్యుణ్ణి లంక రాక్షసుల్దా అని అడగగానే ఒక్క క్షణకాలం ఆయన నిరుత్తరుడైపోయాడు. మహాత్మా, నాకు తెలుసు నువ్వు విష్ణువి, చతుర్భుజుడైన విష్ణువి, నువ్వే రాముడివి. ఇప్పుడు నా ద్వారా వినడం కోసం, ఈ కథ చెప్పే భాగ్యం నాకు కలిగించడం కోసం ఇలా అడుగుతున్నావు అని అర్థమైపోయింది అన్నాడు వెంటనే. అంతే తప్ప, అవునో నీకు తెలియదు రామా నేను చెబుతాను అనలేదు. అంటే రెచ్చిపోయి, ఓహో నీకు తెలియదు కదూ, అయితే చెబుతున్నాను కింద కూర్చో అనలేదు. అంటే అగస్త్యుడు అవ్వడం, అలా అడిగితే రాముడు అవ్వడం. అందుకే ఈ కథలు వింటున్నప్పుడల్లా భగవంతుడు కూడా మనిషిగా వస్తే ఎంత వినయంగా ఉండాలి. గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత గురువులైన అవతల వాడి శక్తిని ఎలా అంచనా వేసి వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. ఒక్కొక్కప్పుడు మా దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గరికి మేము లేచి వెళ్ళి ఎందుకు మాట్లాడతామో తెలుసిన, ఒక్కొక్కరి దగ్గరికి మేమే ఎందుకు పెడుతున్నాం, ఎందుకు స్వాగతం చెబుతున్నాం, వారిని కూర్చోబెట్టి వినయంగా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అవతల వాడి శక్తి అది. అతడు మమ్మల్ని గురువు అని పిలిచినా అతని శక్తికి ఏం లోటు లేదు, శక్తికి తగినట్టుగా గౌరవించాలి. అది రాముడి దగ్గర మేము నేర్చుకుంటున్నది, అగస్త్యుని దగ్గర మేము నేర్చుకుంటున్నది. ఎప్పటికప్పుడు మనిషి సాధకుడు అవ్వాలి. అగస్త్యుడు రాముడిని పరబ్రహ్మగా గుర్తించి స్తుతించాల్సిందే. రాముడు నేను మానవుడిగా ఉన్నాను అనుకుని ఆ కథ నాకు చెప్పండి సరిగ్గా తెలియదు అనవలసింది. వాటిని చూసి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆయన చెప్పడం మొదలెట్టాడు. పూర్వం బ్రహ్మదేవుడు మొట్టమొదట జలములను సృష్టించాడు. వేదంలో కూడా ఏమన్నున్నది ఒక మంత్రం, అపఏవ ససర్జాదౌ, ఇది వేద మంత్రం. ఏమిటి? అపహ ఏవ ససర్జ ఆదౌ. అపహ అంటే నీళ్లు, అప్పంటే నీరు. అప్పు అపౌ అపహ, అప్పంటే ఏకవచనం నీరు, అపహ అంటే బహువచనం నీళ్లు. ఏవ అంటే వాటినే, అంటే నీటినే. అపహ ఏవ అపయేవ నీటినే. ఆదౌ ఆదియందు ససర్జ సృష్టించను అంటే మొట్టమొదట నీళ్లనే సృష్టించను అని అర్థం. ఇది వేదమంత్రం. అదే వాల్మీకి కూడా వేదం లాంటి రామాయణంలో రాశాడు. ప్రజాపతి పురా సృష్టవా హ్యపహ సలిల సంభవ. సలిల సంభవ అపహ, ఆయన నీటిలో పుట్టినవాడే బ్రహ్మ, ఆయన సృష్టించింది నీరే. మొట్టమొదట బ్రహ్మ అనే ప్రజాపతి పూర్వం నీటిని సృష్టించాడు. ఈ నీరు రక్షింపబడాలి. నీరుంటేనే మిగతా భూతాలు ఉంటాయి. భూమి ఉండాలంటే భూమి చుట్టూ నీరుండాలి, లేకపోతే భూమి బతకదు, ఇసుకలా మారిపోయి నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఎడారి ఎందుకు అలవయ్యిందనుకుంటున్నారు మరి? అంటే నీళ్లు లేవు కనుక అక్కడ. అక్కడ కూడా నదులుంటే అది కూడా మనలాంటి మట్టిగా మారేది. భూమిలో గుండ్రంగా ఉండాలంటే, గిర్రన తిరగాలంటే, పంటలు పండాలంటే భూమిలో నీరు ఉండాలి. నీటి చుట్టూత భూమి ఉన్నంతకాలం భూమిలో ఉంటుంది. ఒక్కసారి నీరు ఎండిపోతే భూమి మొత్తం ఇసక కింద మారిపోయి నాశనం అయిపోతుంది. అందువల్ల ఎప్పుడూ కూడా నీటిని రక్షించాలి. నీటిని రక్షించనే మాట పురాణాల్లో చెప్పారు. ఇవాళ మనం సేవ్ వాటర్ అంటున్నాం, షేవ్ వాటర్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమన్నారు? తే సత్వాహ తాప్సాం గోపాయనే సత్వాన్ అసృజత్ పద్మ సంభవ. ఈ నీటిని రక్షించడం కోసం బ్రహ్మ కొంతమందిని సృష్టించాట. అంటే నీటిని రక్షించడం ఎంత అవసరమో బ్రహ్మ మనకి చెప్పాడనమాట రామాయణంలో. నీరును రక్షించాలి. అందుకని రెండు రకాల వర్గాలను సృష్టించాడు. రెండు వర్గములను, ప్రాణులను సృష్టించాడు. ఓ ప్రాణులారా, మీరు ఈ నీటిని కాపాడండి అనగా వాళ్ళు ఆ నీళ్లలో కూర్చున్నారు. కానీ కాపాడడం వాడ దేవుడిరిగి కడుపులో ఆకలి రాపాడింది. పుట్టగానే వాళ్ళు ఆకలోయ్ 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 అనడం మొదలుపెట్టారు. దిక్మాలు కొంతమంది పుట్టడంతో ఆ కేర్ కేర్ అంటే కేర్ తీసుకోమని అనమాట. పిల్లలు కేర్ కేర్ అంటారే, ఏంటి అనుకుంటారు? దిక్మాల ఇంగ్లీష్ కేర్ అనమాట. అది కేర్ తీసుకోమని ఏడవడం మొదలెట్టారు. సరదాగా అంటున్నారు కానీ కేర కేర్ అంటే అది కాదు, కా ఈరహ కేరహ అది. అంటే మమ్మల్ని రక్షించేవాడు ఎవడు అని. పుట్టగానే వాడు మమ్మల్ని ఎవరు రక్షిస్తున్నారు అంటున్నాడు పిల్లాడు తెలియకుండానే. కేరహ అంటే అర్థం ఏంటి? రక్షించువాడు ఎవడు? ప్రభువు నేను పుట్టాను, ఏ పాపం చేసి పుట్టాను, నన్ను ఎవడు రక్షిస్తాడు అని తెలియకుండానే పిల్లాడు అంటున్నట్ట. అనపతే మోగాడు వాడు. ఇప్పుడు వీళ్ళు ఆకలి అని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మాకు ఆకలి వేస్తోంది, నువ్వు సృష్టించిన నీరు తాగేస్తే ఆకలి తీరుతుంది, తాగమా అనగా కొంతమంది అన్నారు, అలా ఎలాగా, బ్రహ్మగారు మనల్ని నీరు రక్షించడానికి కదా పుట్టించాడు, తాగేస్తే అప్పుడు తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించినట్లు కదా అన్నారు. అప్పుడు బ్రహ్మ, మీరు నీటిని రక్షిస్తే అప్పుడు మీ ఆకలి తీరడానికి వేరే మార్గం నేను చేస్తానన్నాడు. వెంటనే కొంతమంది, అయితే అలాగే చేస్తాం, మాకు అన్నం పెడతానంటున్నావు కాబట్టి ఈ జలాన్ని రక్షామేతి అన్నారు, రక్షిస్తాం అన్నారు. అప్పుడు మరికొంతమంది, మీరు ఉట్టి రక్షిస్తారేమో, మేము జక్షామ పూజిస్తాం, నీటిని దేవతల నది కింద అమ్మవారి కింద భావించి పూజిస్తామన్నారు. అంటే అప్పుడే పూజ మొదలైంది. కొందరేమో రక్షిస్తామన్నారు, కొంతమంది పూజిస్తామన్నారు. రక్షామ అన్నవాళ్ళకి రాక్షసులు అని పేరు పెట్టాడు బ్రహ్మ. జక్షామ అన్నవాళ్ళకి యక్షులు అని పేరు పెట్టాడు. కాబట్టి నీటిని పూజిస్తే యక్షులు, నీటిని కేవలం ఊరికే ఆనకట్టలు కట్టి రక్షిస్తే రాక్షసులు. ఇది ప్రారంభంలో, తర్వాత మళ్ళీ రాక్షసులకి చాలా మార్పులు వచ్చాయి అనుకోండి. ఇది ఎర్లీ స్టేజ్. ఎర్లీ స్టేజ్లో కొంచెం మంచిగా ఉంటారు కదా ఎవరన్నా, తర్వాత తర్వాత పాడైపోతారు. మొదట్లో అందరూ గొప్పవాళ్ళే, కొంతకాలం పోయాక ఎక్కడ లేని రహస్యాలు వాళ్ళలోంచి బయటకు వస్తాయి. ఈ రాక్షసులకి నాయకుడు హేతి ప్రహేతి. వీళ్ళందరికీ ఆహారాన్ని భగవంతుడైన బ్రహ్మదేవుడు సృష్టించాడు. క్రమంగా భూమిని సృష్టించి ఈ భూమి మీద మొక్కలు, కొన్ని ప్రాణులు ఇవన్నీ ఏర్పాటు చేసి వీటిని తినండి, ఆ తర్వాత నీళ్లు తాగండి, కానీ మొత్తం నీరంతా తాగేసి నాశనం చేయకండి అనగా వాళ్ళు అలాగే అన్నారు. అలా రక్షణ కోసం పుట్టిన వాళ్ళలో హేతి ప్రహేతి అనే ఇద్దరు అన్నదమ్ములు రాక్షసులకి నాయకులు. వీళ్ళు మధుగయిటకులు, అంత గొప్పవాళ్ళట. వీళ్ళల్లో హేతి అనేవాడు కొంతకాలం అయ్యాక ఈ రక్షణ భారం కొంత తొలగాక పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. యమధర్మరాజా, నీ సోదరీమణి భయ అని ఒక ఆవిడ ఉన్నది, ఆ భయని నాకు ఇచ్చి పెళ్లి చేయి. అది నిజంగా భయంకరాలండో అయ్యి, వీడి కర్మగారి ఆవిడే నచ్చిందిట. ఆవిడ చూస్తే యముడి చెల్లెలు భయ అతి భయంకరురాలు. ఈ హేతిగాడు అక్కడికి వెళ్ళాడు. ఈ హేతికి ఆ భయం మీద ప్రీతి కలిగింది. పెళ్లి చేసుకుంటారని కానీ యముడు కూడా ఇచ్చాడు. యముడి చెల్లెలని పెళ్లి చేసుకున్న ఈ హేతికి కొంతకాలానికి విద్యుత్కేశుడు అని కొడుకు పుట్టాడు. ఆ విద్యుత్కేశుడు నిజంగా సూర్యకాంతితో మెలిగిపోయేవాడట, ధగ 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 వెలిగిపోయేవాడు. ఈ విద్యుత్కేశుడు కొంతకాలం పోయాక పెద్దాడయ్యాక సాలకటంకట అనే ఒక దానవ పుత్రికని పెళ్లి చేసుకున్నాడు. ఈ సాలకటంకట యొక్క కొడుకులే రాక్షసులు, సాలకటంకటేయులు. రాక్షసులు చాలామంది ఉన్నారు, అందరూ రాక్షసులు కాదు. రాక్షసులు, దానవులు, దైత్యులు, సాలకటంకటేయులు, వీళ్ళంతా రాక్షసుల్లో కేటగిరీస్ అన్నమాట. మానవుల్లో లేరు చాలామంది. ఈ కులాలు మతాలు ఎలా ఉన్నాయో రాక్షసుల్లో కూడా చాలామంది ఉన్నారు. దైత్యులు వేరు, దానవులు వేరు, రాక్షసులు వేరు, సాలకటంకటేయులు వేరు, మౌర్యులు వేరు, కాలకేయులు వేరు, ఇలా చాలా రకాలు ఉన్నాయి. కానీ వెరసి అందరినీ రాక్షసులు అంటాం కామన్గా. ఇందులో సాలకటంకట పరమసుందరి. ఈ సాలకటంకటని హేతి కొడుకైన విద్యుత్ కేసరికి వాడు నాన్న ఇచ్చి పెళ్లి చేశాడు. కొంతకాలం పోయిన తర్వాత ఈ సాలకటంకట గర్భం ధరించి హిమాలయ పర్వతాలకు వెళ్ళి గంగానదీ తీరంలో పూర్వం కుమారస్వామి పుట్టిన ప్రాంతం ఉంటుంది, ఆ కొండ గుహ దగ్గర కొడుకుని కను వదిలేసి ఈ కొడుకుని పెంచుతూ ఉంటే భర్తతో రతిక్రీడా సౌఖ్యం ఉండదు, ఈ దిక్కుమాల కొడుకులు నాకు అడ్డం, మొగుడితో క్రీడించడానికి అడ్డం అనుకుని ఈ పిల్లల్ని అక్కడ వదిలేసిపోయిందిట. అందుకని పిల్లల్ని ఎవరైనా అలా వదిలేస్తే రాక్షసులు అన్నారు. పిల్లల్ని కొట్టి చంపడం, వాళ్ళు అన్యాయంగా వదిలేయడం, రోడ్డు మీద వదిలేయడం, ఇవన్నీ రాక్షస లక్షణాలు. అదేంటో కొంతమంది నీచులు పిల్లల్ని ఎక్కడో రోడ్డు మీద హాస్టల్లో పారేసి వీళ్ళిద్దరూ హాయిగా తిరుగుతారు. అసలు హాస్టల్లో వదలడం ఏంటండి, ఇంటి దగ్గర వేళకి ఎంత అన్నం పెట్టి జాగ్రత్తగా చదివిస్తూ పంపించాలి. ఆ రోజులు గురుకులాలు అంటే పర్వాలేదు, ఇప్పుడు హాస్టల్కి పంపించడం అంటే అన్యాయంగా చంపడమే. ఎన్ని రకాల ఒత్తిళ్లకు గురైపోతున్నారో తెలుసా హాస్టళ్లలో, దరిద్రపు తిండి. అందున ఆ కిరస్థానం వాళ్ళ హాస్టల్కి వెళ్ళారా సర్వనాశనం అయిపోతారన్నమాట. రామరామ, పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారంటే ఇది హాస్టల్సే కారణం. అసలు శుభ్రంగా ఇంట్లో పెట్టి వేళకి చదివించి బాగా చదివించండి. వాళ్ళని చదివించాలంటే ముందు మీరు బాగుండాలి. మీరు ఎప్పుడు చూసినా వాట్సాప్ చూసుకుంటూ నువ్వు చదువుకోవే పోనొద్దు అంటే వాళ్ళు చోను చోను అనుకోని ఎందుకుంటారు, నువ్వు పోను మాని మార నువ్వు మానవు, వాళ్ళని మాత్రం మానంటావు. ఎలా మానంటావు అయ్యా, నువ్వేమో రోజు సీరియల్స్ చూసుకుని ఇంట్లోకి రాగానే జబ్బల దాకా జాకెట్టు ఏమిటి దరిద్రం ఇవన్నీ చూసుకుంటూ పిల్లలు వచ్చేసరికి పిల్లలు అలాగే చూస్తారు. దాంతో 5 ఏళ్ళకే నాకు వెళ్ళెప్పుడు అంటుంది అది. ఈ మధ్య నిజంగా ఒక ఇంట్లో జరిగిందనమాట, ఈ చదువులు నాకు వద్దునా నాకు పెళ్లి చేసి అన్నదానికి 6 ఏళ్ళు వయసు. రామరామ ఇంకేం చూస్తామో నాకు చాలా భయం వేసిపోతుంది. అందుకే ఎంత తొందరగా ఒక పెద్ద ఆశ్రమం కట్టుకుని గదిలో కూర్చుందాం అనిపిస్తుంది రామరామ. కాబట్టి మనం ముందు దారిలో ఉండాలి. మీరు హాయిగా పెద్దలు ఇలా పురాణములు వినండి, పిల్లలకు పద్యాలు నేర్పండి, అన్ని రకాల ఇంగ్లీషు, లాటిన్, మ్యాథమెటిక్స్ నేర్పండి. సాధ్యమైనంత వరకు ఇంట్లో మొగుడు పిల్లలు కొట్టుకోకుండా ఉంటే పిల్లలు కూడా జాగ్రత్తగా ఉంటారు. మొగుడు పిల్లలు రోజు ఉమ్ము చచ్చిపోవే అంటే వెంటనే ఏం చేస్తుంది పిల్ల, నువ్వు చావు అంటుంది వాళ్ళ నాన్నని. లేదా అమ్మ నాన్న కొట్టుకుంటూ ఉంటే వీళ్ళు కూడా వాటితో కొట్టుకోవడం మొదలెడతారు, అవునా? కాబట్టి ఇద్దరు ఐకమత్యంతో హాయిగా ఉండండి, ప్రేమగా ఉండండి. మీరేం చేస్తే పిల్లలు అదే చేస్తారు. మీరేమో శుభ్రంగా ఉండక, పళ్ళు తోముకోక, ఇంట్లో కొట్టుకుంటూ వేళకి తినక ఉంటే పిల్లలు అలాగే వాడైపోతారు. దయతో మీరందరూ ఈ గురువుగారి యొక్క ఈ చిన్న కోరికను మన్నించి దరిద్రపు సీరియల్స్ బ్యాన్ చేయండి. అసలు టీవీలో సీరియల్స్ అనేది కనెక్షన్ మానేయండి. అసలు సార్ సెనోగిపోతుంది. మీరు వేళకింత తింటూ, పవిత్రాన్నం తింటూ, పిల్లలకి నేర్పుతూ, పాఠం చేసి ఉత్తమ పౌరుడుగా దేశం మీద భక్తి నేర్పండి. మన దేశం వంటి దేశం నిజంగా లేదు చెబుతున్నాను. ఇవాళ ఈ దౌర్భాగ్యంలో పాడైపోతుంది కానీ ఈ దేశం కోసం మనం ప్రాణం ఇవ్వాలి. ఈ దేశం కోసం మనం గర్వంతో పనులు చేయాలి. ఈ దేశాన్ని నిలబెడుతూ అయోధ్య రామాలయం కట్టిస్తున్న ఒక మహానుభావుడి వెనక ఉండి ఆయన నిలబెట్టాలి. మనం అందరం యోగులం కావాలి, భోగులం కాకూడదు, రోగులం కాకూడదు. ఇవన్నీ నాకు కోరికలు అన్నమాట. ఈ భూమండలం మళ్ళీ రామరాజ్యం అనిపించుకోవాలి. దానికోసం ఏదైనా చేయాలి. కొంతమంది మీలాంటి త్యాగశీలు దానికోసం సిద్ధపడండి. చెయ్యాలంటే కొంత త్యాగం చేయండి. కొంత త్యాగం అంటే నేను చెప్పేది పెద్ద త్యాగం ఉంది. వాట్సాప్ చూడకపోతే అదేమీ నష్టం లేదండి. వాట్సాప్ అనేది మూడు అడుగుల నెలలో ఒక నెల. నేను వామను అనుకోండి, మీరు బలిచక్రవర్తి అనుకోండి, నాకు మూడు అడుగులు దానవిస్తున్నాం అనుకోండి, అందులో ఒకటి వాట్సాప్, రెండోది టీవీ సీరియల్స్, ఇంక మూడోది ఏమిటనమాట, ఇంట్లో మూడు పిల్లల కొట్లాట్లు కొట్టుకోకుండా ఉండడం. ఈ మూడు అడుగులు నాకు ఇచ్చేయండి, నేను విజృంభించి మిమ్మల్ని అనుగ్రహిస్తాను. ఇక అప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఎంత గొప్పవాళ్ళు అవుతారండి బాబు. కేవలం తన భర్తతో క్రీడించడం కోసం కొడుకును వదిలేసిపోయింది ఈ రాక్షస స్త్రీ సాలకటంకట. ఆవిడ అలా వెళ్ళిపోగానే ఈ పిల్లాడు కారణజన్ముడు, మంచి బండాడు, రాక్షసుల యొక్క కొడుకు కదా, అందుకని పెద్ద గొంతుకి వేసుకుని కారమని ఏడ్చాడు. ఆ ఏడుపు ఎక్కడో ఆకాశంలో వెడుతున్న పార్వతీ పరమేశ్వరులు విన్నారు. నందివాహనం మీద పార్వతీ పరమేశ్వరులు వెడుతూ ఉంటే ఈ భూలోకం నుంచి ఎవడో ఓహోరు వీడు దొంపదాక ఈ అరుస్తున్నాడు, ఏం అరుపురా అనుకుని పార్వతీ పరమేశ్వరులు నంది మీద పెడుతున్న వాడు ఆగిపోయారు. అప్పుడు శివుడు, పార్వతి మన దారిని మనం పోదామంటే ఎలా పోతామండి, పాప వాడు ఎవడో కుర్రాడు ఏడుస్తున్నాడు, ఎంతైనా మీకు మాకు తేడా ఉంటుంది, మగవాళ్ళకి కొంచెం జాలి తక్కువ, నేను అమ్మని వాడిని జాలితో చూద్దామండి అంది. చూసారా, అందుకని అమ్మలకు ఉన్న జాలి ఈ మగవాళ్ళనే బొమ్మలకి అంత ఎక్కువగా ఉండదన్నారు. అసలు లేదంటే అన్యాయం, కానీ స్త్రీ మాతృమూర్తి కనుక కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఈశ్వరుడు నిర్వికారుడైనప్పటికీ అమ్మవారి మాట కాదనకుండా ఈతడికి ఈ క్షణమే 25 వయస్సు కుర్రవాడి వయస్సు వచ్చుగాక, దీంతోపాటు మరో వరం ఇస్తున్నాను, ఇక మీదట రాక్షసులకి ఈ కృతయుగంలో పుట్టిన వాళ్ళకి పుట్టి పుట్టగానే నవయౌవనం వచ్చుగాక. అంటే వాడు పుట్టగానే ఓ 25 కుర్రాడు అయిపోతాడు. దానివల్ల చాలా సుఖాలు కదా, ఎల్కేజీకి ఫీజు కట్టక్కర్లేదు, రోజు సిటీ బస్సులు, ఆ బస్సులు, ఈ బస్సులు, స్కూల్ బస్సులు ఎక్కించక్కర్లేదు, ఏ గందరగోళం అక్కర్లేదు, హాయిగా ఒక్కసారిగా 25 వాళ్ళు అయిపోతారు. ఇలా రాక్షసులకి నవయౌవనం వచ్చుగాక. ఈ శ్లోకం అదనమాట, సద్య ఏవ వయఃప్రాప్తి, పుట్టగానే వయస్సు వచ్చుగాక. అలాగే రాక్షస స్త్రీలు గర్భం ధరించిన వెంటనే పిల్లలు పుడుదురుగాక. 9 వయక్కర్లేదు, సిజేరియన్ ఆపరేషన్స్ అక్కర్లేదు. ఇంకా వీళ్ళకి ఆకాశ గమనము, మాయారూపము, కామరూపము వచ్చుగాక అని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వరం ఇచ్చారు. అందుకే అప్పటి నుంచి ఆకాశంలో ఎగరడం మొదలెట్టారు రాక్షసులు. వాడు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించడం మొదలెట్టారు, అది కామరూపం అంటారు. వీడి వెంటనే 25 కుర్రాడు అయిపోయాడు. అక్కడితో అక్కడ శివుడు, రే ఆకాశగమనం ఇస్తున్నాను, దాంతోపాటు ఒక విమానం కూడా ఇస్తున్నాను, ఈ విమానం ఎక్కి పోరా, పార్వతి నిన్ను అనుగ్రహించింది కదా, విమానం ఎక్కి దేవేంద్రుడిలాగా తిరుగుతూ ఉండు, ఆకాశగమనము ఉంటుంది నీకు, 25 కుర్రాడివయ్యావు, అనేక బలాలు వస్తాయి, నీకు మంచి చిరజీవిత్వం కూడా ఇస్తున్నాను పో అనగానే వాడు విమానం ఎక్కి రివ్వును ఎగిరిపోయాడు. ఈ వరం ఇచ్చిన శివుడికి దండం పెట్టలేదు, అది రాక్షసత్వం. అందుకే భగవంతుడు కూడా ఒక్కోసారి వరాలు ఇవ్వకూడదట, ఇస్తే ఈ మూర్ఖులకి వాళ్ళు అహంకార పూరితులు అవుతారు. ఆ కాలంలో విశ్వావసుడు అని ఒక గంధర్వుడు ఉన్నాడు. విశ్వావసుడు గురించి మీకు చెప్పక్కర్లేదు, ఎందుకంటే గంధర్వుల్లో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఆయన ఎన్నో పురాణాల్లో మనకు వస్తాడు. విశ్వావసుడు అంటే చాలా ప్రసిద్ధికి ఎక్కిన గంధర్వుడు ఆయన. ఆయనకి గ్రామణి అని కూడా పేరు. ఆ గ్రామణికి దేవవతి అని ఒక కూతురు ఉన్నది. ఆవిడ చూస్తే లక్ష్మీదేవిని చూసినట్టు ఉండేదట, అంటే అంత అందగత్తె. ఈమెను ఎవరికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు ఆయన. ఒక రోజున ఈ సుకేశుడు విమానం ఎక్కి తిరుగుతూ కనపడ్డాడు. వరి వీడు భలే ఉన్నాడండి, వీడు శివుడి వరాలు కూడా పొందేట, మహాత్ముట్ట, ఆకాశగమనం, కామగమనం ఉన్నాయి. ఇటువంటి వాడు నాకు అల్లుడైతే బాగుంటుంది, లేకపోతే కొంతమంది అల్లుళ్ళు గిల్లుళ్ళు అవుతారు, దాని బదులుగా వీడైతే కొంచెం భిన్నంగా ఉంటాడనుకుని వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. వాడు కూడా సుకేశుడి అమ్మాయిని చాలా ప్రేమగా చూసుకున్నాడు. ఆ ఇద్దరు ముగ్గురు కుమారుల్ని కన్నారు. ఆ ముగ్గురు కుమారులే మొత్తం ఈ లంకానగరానికి మూలకారకులయ్యారు. వాళ్లే మాల్యవంతం సుమాలించ మాలించ బలినాంబరం. రావణాసుడికి సలహా ఇచ్చాడే మాల్యవంతుడు వాడే. ఒరే అనవసరంగా సీతనిచ్చేరా, తగాదా పడకరా, చచ్చిపోతావరా అని చెప్పాడే ఆ మాల్యవంతుడిని ముసలాడు. ఆ మాల్యవంతుడు ఈ సుకేశుడికి దేవమణికి పుట్టాడు, దేవవతికి. వాడు మొదటివాడు, రెండోవాడి పేరు సుమాలి, మూడోవాడు మాలి. ముగ్గురు ముగ్గురే మహాబలవంతులు. ఈ ముగ్గురు తేజస్యాలు వరాలు పొందినవారు. ఈ ముగ్గురు ఒకప్పుడు తమ తండ్రికి సుకేశుడికి శివుడు వరాలు ఇచ్చినట్టు తెలిసింది. మేము కూడా శివుడి కోసం తపస్సు చేసి వరాలు పొందితే మమ్మల్ని ఎవరూ జయించలేరనుకుని ఓ పర్వతం మీద కూర్చుని తపస్సు చేశారు. ఆ పర్వతం మేరు పర్వతం. మేరు పర్వతం మీద తపస్సు చేస్తే తొందరగా వరాలు వస్తాయి. వీళ్ళు కఠోర నియమంతో తపస్సు చేస్తూ ఉంటే శివుడు ప్రత్యక్షం కాలేదు. ఎందుకంటే శివుడు ప్రత్యక్షం అయ్యేంత తపస్సు చేయలేదు వీళ్ళు, కానీ బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఓ సుకేశపుత్రులారా, మాల్యవంతుడు, సుమాలి, మాలి అని పేరు కలిగిన మీ ముగ్గురు నా కోసం కఠోర తపస్సు చేసినట్టున్నారు, మీకేం వరాలు కావాలో కోరుకోమంటే బ్రహ్మదేవుడు వచ్చాడు చాలు అనుకునేవాళ్ళు. దేవా, మాకు మహాబలం ప్రసాదించు, యుద్ధంలో మేము శత్రువుల్ని జయించాలి, ఎప్పటికప్పుడు మా వైభవం పెరగాలి, మా కీర్తి, మా కాంతి పెరగాలి, పరస్పరం ఒకరి మీద ఒకరు మేము ప్రేమతో ఉండాలి, అన్నదమ్ములు కొట్టుకోకూడదు కదా, అందుకని మేము ముగ్గురు ఎప్పుడు ఐకమత్యంతో ఉండాలి, అజేయులమై ఉండాలి, కాంతివంతులమై ఉండాలి, ఆరోగ్యవంతులమై ఉండాలి, కరోనా రోగం మాకు రాకుండా ఉండాలి అనగా తథాస్తు అన్నాడు ఆయన. ఇంకేముంది, ఈ వరాలు పొందిన దగ్గర నుంచి వీళ్ళు రెచ్చిపోయారు. వాళ్ళ నాన్నకంటే వీళ్ళు కొంచెం క్రూరులు అయిపోయారు. వాళ్ళ నాన్న కొద్దిగానే గర్వం కలిగిన వాడు, కానీ వీళ్ళు మహాగర్వం పొందారు. ఇక ఇక్కడి నుంచి మొదలైందనమాట రాక్షసుల్లో క్రూరత్వం. ఈ ముగ్గురు మానవుల్ని సర్వనాశనం చేసేశారు, దేవతల్ని, అసురులను అందరినీ పీడించారు. చివరికి ఒకనాడు దేవతలు హడిలి పారిపోయి స్వర్గం కూడా విడిచిపోయారట. దేవతలని స్వర్గలోకం నుంచి బయటికి గెంటే అంత వీరులు వాడు. కాకపోతే వీళ్ళకి నగరం లేదు, రాజ్యం లేదు, రాజధాని లేదు, అందుకని వీళ్ళు సంచార జీవులు అయ్యేవారు. ఎంతకాలం అండి ఇలా తిరగడం? పెర్మనెంట్ రెసిడెన్స్ లేకుండా ఈ అద్దీంట్లోంచి ఆ ఇద్దీంట్లోకి, ఆ అద్దీంట్లోంచి ఈ అద్దీంట్లోకి తిరగడం కష్టం కాబట్టి మరొక శాశ్వత నివాసం కావాలి అనుకున్నారు వీళ్ళు. ఒకనాడు విశ్వకర్మ దగ్గరికి వెళ్ళారు. విశ్వకర్మ, నీవు దేవశిల్పివి, మహాత్ముడివి, నీవు తలుచుకుంటే మాకు మంచి నగరం సృష్టించవగలం. ఓజస్తేజో బలవతాం మహతామాత్మ తేజస గృహకర్త భవానేవ దేవానాం హృదయేప్సితం. దేవతలకి ఇవాళ స్వర్గలోకంలో అమరావతి నగర నిర్మాణం చేసి వారు ఏ వస్తువులతో ఏ ఇల్లు ఎలా ఉండాలని కోరుకుంటే అలాంటి ఇల్లు ఇచ్చేవారు, నువ్వే నిర్మించావు, నీ వల్ల కదా దేవలోకం అంత బాగున్నది, మాకు కూడా అటువంటి నగరం కావాలి, భవనాలు కావాలి. నీవు గృహ నిర్మాణంలో ప్రజ్ఞాశాలివి, మహిమ కలిగిన వాడివి, హిమాలయ పర్వతాల మీద కానీ, మేరు పర్వతం మీద కానీ, ఇంకెక్కడన్నా కానీ నీకు నచ్చిన చోట ఓ మంచి నగరం నిర్మాణం చెయ్యి. ఆ నగరానికి విశాలమైన వీధులు ఉండాలి, ట్రాఫిక్ జామ్ అవ్వకూడదు, బిల్డింగులు బాగుండాలి, వాటిల్లోకి గాలి రావాలి, అన్ని పదార్థాలు అందులో ఉండాలి, ఆకలి దప్పులు తీరాలి, మేము భోగాలు అనుభవించాలి. అటువంటి నగర నిర్మాణం చేయమంటే ఆయన హిమవంతుడు వద్దు, మేరు పర్వతం వద్దు, మందర పర్వతం వద్దు, దక్షిణ సముద్రంలో త్రికూటం అనే ఒక పర్వతం ఉన్నది, ఆ పర్వతం చుట్టూ పెద్ద ద్వీపం ఉన్నది, ఆ ద్వీపానికి లంక అని పేరు, దాని మీద నేను లంకా నగర నిర్మాణం చేస్తాను, ఆ నగరం అద్భుతంగా ఉంటుంది, మంచి భవనాలతో ఉంటుంది, సకల సౌకర్యాలు ఉంటాయి, అది మహావైశాల్యం కూడా కలిగింది, ఏ నీచుడు మీ దగ్గరికి రాలేడు. అటువంటి ఆ నగరం 30 యోజనాల వెడల్పు, 30 యోజనాల పొడవుతో ఉంటుంది. దాని వైశాల్యం మొత్తం నూరు యోజనముల వైశాల్యం. కేవలం మధ్యలో ఉన్న నగరమేమో 30x100, మొత్తం ద్వీపమంతా 100 యోజనముల వైశాల్యం. అది కూడా మీకు స్క్వేర్లో చతురస్రాకారంతో ఉండేలా ఏర్పాటు చేస్తాం. ద్వీపం ఎప్పుడు చతురస్రాకారంలో ఉండదు, కానీ చతురస్రాకారంలో కాంపౌండ్ వాళ్ళు కడతాట, అప్పుడు మధ్యలో ఉన్న నగరం అంతా చతురస్రాకారంలోకి వస్తుంది. మీకు నేను కొత్తగా చెప్పక్కర్లేదు, కానీ మీరు స్థలం కొన్నారంటే దాని చుట్టూతా కాంపౌండ్ వారు స్క్వేర్ టైప్లో కావాలంటే స్క్వేర్ టైప్లో కట్టుకుని మిగతా ఎక్స్ట్రా వదిలేసుకుంటాం, క్రాసులు ఉంటే తీసేస్తున్నాం లేదా. దీర్ఘచతురస్రాకారంలోనూ చతురస్రాకారంలోనూ వాస్తు కోసం కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని కొంచెం క్రాసులు ఉంటే ఆ కొసలు తీసేస్తాం, తీసి సరి చేసుకుంటాం. అలా సరి చేస్తాట ఒక ద్వీపానికి ఏకంగా 30x100 అనగా 3000. 30 x 100 = 3000 నగరము. ఇంకా మొత్తం ద్వీపం అయితే 100x100 అన్నాడు, 100x100 = 10000. 10000 యోజనముల వైశాల్యం. యోజనం అంటే 8 మైళ్ళు, 10000 యోజనములు అంటే 80000 మైళ్ళ చదరపు మైళ్ళు అన్నమాట. అంటే ఎంత ద్వీపం పోయి ఎంత మిగిలిందో వాళ్ళు ఆలోచించండి, సముద్రంలో ఎంత కొట్టుకుపోయిందో ఆలోచించండి. అంత విశాలమైన ప్రాంతంలో ఒక నగర నిర్మాణం చేస్తానని చేసేసాడు. తీరా సుముహూర్తానికి కాకుండా ఆ ముహూర్తం దాటించి అందులోకి అడుగుపెట్టారు వాడు, అందుకే వాళ్ళకి శాశ్వతంగా దక్కలేదని. మంచి అగర్తలతో భవనాలతో ఉన్న ఆ లంకానగరంలో సుముహూర్తంలో ఈ మాల్యవంతుడు సుమాలి అడుగుపెట్టారు. ఆ సుముహూర్తం ప్రకారం కొంతకాలం వాళ్ళకి దక్కుతుందన్నమాట. ఏదైనా శాశ్వతం అనేది ఈ ప్రపంచంలో ఉండదు కదండి, మనం ఎంత కష్టపడి ఏం కట్టుకున్నా అది శాశ్వతం ఉండదు. కొంతకాలం 50 ఏళ్ళు 60 ఏళ్ళు 100 ఏళ్ళు 1000 ఏళ్ళు మొత్తం తర్వాత ఎప్పుడోకప్పుడు శిథిలం అవ్వక తప్పదు. ఈ లంకానగరంలో అడుగుపెట్టిన కొంతకాలానికి నర్మద అనే ఒక గంధర్వ స్త్రీ వీళ్ళకి తగిలింది. ఆవిడకు 3 కూతుళ్ళు, ఆ 3 సుందరి, కేతుమతి, వసుధ. ఈ 3 మంచి అందగత్తెలు అయ్యాక పెద్దవాళ్ళు అయ్యాక వీళ్ళకి మంచి సంబంధం చూద్దాం అనుకున్నది ఆవిడ. ఆవిడకి ఎవరో చెప్పారట, మాల్యవంతుడు సుమాలి మాలి అనేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు, పులస్తుడి వంశం వాళ్ళు వాళ్ళు చాలా గట్టాళ్ళు, ఆ వంశంలో వాళ్ళకి పరాక్రమం కూడా ఉన్నది, వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయమని కానీ ఈ గంధర్వస్త్రి తన కూతుళ్ళు 3 కొట్టుకొచ్చింది. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పెళ్లి చేశారు. ఆ పెళ్లి వల్లే ఇంకా కొంతకాలం వాళ్ళు బతికారు, లేకపోతే మాల్యవంతుడు బతికేవాడు కదా. మాల్యవంతుడు ఎక్కువ కాలం రావణాసుడి తర్వాత కూడా బతుకున్నాడంటే కారణం ఏమిటనమాట, ఉత్తర ఫల్గుని నక్షత్రంలో వాడి పెళ్లి జరిగిందని చెప్పారు పెద్దలు. నక్షత్రే భగదైవతే, ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఈ 3 పెళ్ళిళ్ళు చేశారు. అందులో మాల్యవంతుడు సుందరిని పెళ్లి చేసుకున్నాడు, సుమాలి కేతుమతిని, మాలి వసుధని పెళ్లి చేసుకున్నాడు. ఈ మాల్యవంతుని భార్య సుందరి నిజంగా సుందరి. ఈమెకు వజ్రముష్టి, విరూపాక్షుడు, దుర్ముఖుడు, సప్తఘ్నుడు, యజ్ఞకోపుడు, మత్తుడు, ఉన్మత్తుడు అని వరుసగా 7 కొడుకులు, ఆఖర్న అనల అని పేరు కలిగిన ఒక కూతురు పుట్టారు. ఇక 2వాడు సుమాలి, ఇతని భార్య కేతుమతి. వీరికి ప్రహస్తుడు, అకంపనుడు, వీళ్ళంతా రామాయణంలో ఇద్దరు చచ్చిపోయారే వీళ్ళంతా వీడి కొడుకులు అనమాట, వికటుడు, కాలకార్ముకుడు, ధూమ్రాక్షుడు, దండుడు, సుపారసుడు, మహాబలుడు, సంహరాది, ప్రఘసుడు, భాసకర్ణుడు. ఈ ప్రఘస భాసకర్ణులు ఇద్దరు కూడా హనుమంతుడి చేతిలో సుందరకాండంలో చచ్చిపోయారు. ఈ మొత్తం 11 కొడుకులు పుట్టారన్నమాట 2వాడు సుమాలికి. కూతుళ్ళు కూడా పుట్టారు 2వ వీడికి, 4 కూతుళ్ళు. ఒకదాని పేరు రాక, 2 రాక అంటే వెన్నెల అని అర్థం, చంద్రుడి యొక్క వెన్నెల రాత్రి అంటే రాక, అందుకే రాకాసుధాకర అంటే పౌర్ణమి నాటి చంద్రుడా అని అర్థం. ఆవిడ బహుశా తెల్లగా ఉందేమో అందుకని రాక అని పేరెట్టారు. 2వ దాని పేరు పుష్పోత్కట, 3వది కైకసి. ఇప్పటికి మీకు అర్థమైందిగా ఈ కైకసి ఎవరు, రావణాసురుడి తల్లి కైకసి. ఈ సుమాలి సొంత కూతురు, ఓన్ డాటర్. రాక, పుష్పోత్కట, కైకసి, 4వది కుంభీనసి, ఈ 4 పుత్రికలు పుట్టారు. ఆ తర్వాత 3వాడు మాలి, ఇతని భార్య పేరు వసుధ. వీరికి వరుసగా అనిలుడు, అనలుడు, హరుడు, సంపాతి. కొంచెం జాగ్రత్తగా వినండి, ఈ పుణ్యాత్ముల 4 పేర్లు వింటే పుణ్యం మీకు. అనిలుడు, అనలుడు, హరుడు, సంపాతి, ఈ 4 కొడుకులు మూడవ వాడు మాలికి వసుధకి పుట్టారు. ఈ నలుగురు పెద్దయ్యాక విభీషణుడికి కూడా మంత్రులుగా ఉండి రాముడి దగ్గరికి వెళ్ళారు ఈ నలుగురు. ఈ మాలి చిట్ట చివరి వాడి కొడుకులు నలుగురు ఎంత బుద్ధిమంతులయ్యారు, వాళ్ళ అదృష్టం బాగుండి విభీషణుడికి మంత్రులయ్యారు, సేనాధిపతులు అయ్యారు. విభీషణుడు నలుగురితో వెళ్ళిపోయాడు రాముడి దగ్గరికి అని చెప్పుకోవాలి మనం ఎంతకాండలో. ఈ నలుగురే, వీళ్ళు నలుగురు చిన్నప్పటి నుంచి ధర్మాసక్తులు అయ్యారు, మిగతా వాళ్ళంతా క్రూరులు అయిపోయారు. ఈ ముగ్గురు ఈ సంతానం పుట్టాక ఇంకా రెచ్చిపోయి లంకానగరం వచ్చాక ప్రపంచాన్ని తల్లకిందులు చేసేశారు. ముఖ్యంగా ఋషులను నాశనం చేశారు, యజ్ఞాలు ధ్వంసం చేశారు, దేవతల్ని చీల్చి చెండాడేశారు. ఇక తట్టుకోలేని దేవతలు ఒకనాడు శివుడి దగ్గరికి వెళ్ళి, పరమేశ్వర రక్షించు, నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు రక్షిస్తారు, నువ్వు ఆ దుర్మార్గుడికి విద్యుత్ కేసుడికి వరాలు ఇచ్చావు, వాడి కొడుకులు వీళ్ళు, ఈ దుర్మార్గుల ముగ్గురు సర్వనాశనం చేస్తున్నారు లోకాలని, మేము తట్టుకోలేకపోతున్నాం, నువ్వు ఆ రాక్షసుల్ని సంహరించి మమ్మల్ని కాపాడకపోతే ఇంకా దేవతలం బతకం అనగా శివుడు చిరునవ్వు నవ్వి, నేను వాళ్ళకి వరం ఇవ్వడం వల్ల చంపలేను, ఇప్పుడు వచ్చిన పరిస్థితి అది, నా చేత్తో వాళ్ళని చంపను అని వరం ఇచ్చాను ఆ ముగ్గురికి కర్మయోగం వల్ల, కాబట్టి వాళ్ళని నేను చంపకూడదు, కానీ చంపను అన్నాను తప్ప వాళ్ళు చావరు అనలేదు, వాళ్ళని చంపే ఉపాయం చెబుతాను. భగవంతుడు వాసుదేవుడు శ్రీమన్నారాయణుడు పరాక్రమవంతుడు అవ్యాజ కరుణామూర్తి ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నా దగ్గర ఎలా ఏడ్చారో అలా మొరెట్టుకోండి, ఆయన వచ్చి వాళ్ళ పీచమడిచి అందరినీ నరికి పారేస్తాడు. ఈ శివుడు విష్ణువు చేసే గొప్ప పనులు అవి. శివుడు చంపడానికి వీలు లేకపోతే విష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకొని ఆయన చంపుతాడంటారు. అలాగే విష్ణు ఏం చేస్తాడు, ఇప్పుడు నేను చంపకూడదు వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళండి ఆయన ఒక కోడు కొడుస్తాడంటారు. అందుకని శివకేశవులు ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటే మనం పిచ్చి పనులు చేయం. ఈ విధంగా శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళమన్నారు. వెంటనే వీళ్ళంతా వైకుంఠానికి వెళ్ళారు. వాళ్ళు ఎంత అదృష్టవంతులని అనిపిస్తుందండి, ఎన్ని జన్మలు తపస్సు చేస్తే మనం ఆ శ్రీమన్నారాయణ దర్శనం చేసుకోగలుగుతాం, కానీ మీకు మాత్రం అవకాశం ఇస్తాను నేను గ్యారంటీగా, మీరు రామాయణం వినండి గ్యారంటీగా, సంపూర్ణ రామాయణం వింటే అందులో ఉత్తరాఖండ విన్నాక చివరి ఫలితంలో చెప్పారు మీరు వైకుంఠం పొందుతారు. వైకుంఠం అది కూడా దుర్లభం, వైకుంఠం యోగి దుర్లభం, యోగులు కూడా పొందలేరు, కానీ రామచరిత్ర వింటే మాత్రం వైకుంఠం వస్తుంది. రాముణ్ణి నమ్మితే, రామనామం చేస్తే, రాముడి మీద నమ్మకంతో ఉంటే గ్యారంటీగా. అందుకే నేను ఎన్ని పనులున్నా సరే అయోధ్య రాముడి దగ్గరికి వెళ్ళి ఒక పుష్పం సమర్పించడానికి అంత ఒండిగా వెళ్ళడానికి గల కారణం మాట్లాడండి. ఈ సమయంలో వెళ్ళడం అంటే వెళ్ళి తీరాలంటే రాముడి కంటే ప్రపంచంలో ఏది గొప్ప కాదు, ఏది ఎక్కువ కాదు నాకు అనమాట. ఎన్ని కథలు చెప్పినా నామస్మరణం అంటే రాముడే. చూసారా మీరు, జై శ్రీరామ అనవలసిందే. అలాగే గురువు అంటే కృష్ణుడే. ఈ రెండింటి విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వక్కర్లా. రామ కృష్ణ, రామ కృష్ణ. అందుకే పూర్వం ఒరే రామకృష్ణ అని మూల కూర్చోరా అనేవారు, గుర్తుందే? చివరిలో హాయిగా మూల కూర్చోరు రామకృష్ణ అనుకున్నారు తప్ప ఇంకోటి పేరు తలుచుకోవడం లేదు బయటికి వెళ్ళి. అంతేగాని ఏమంటే పుల్లయ్య గారు ఎల్లయ్య గారు అని వాళ్ళు తలుచుకుని మూల కూర్చోవడం లేదు. ఇప్పుడు ఈ విధంగా విష్ణువు దగ్గరికి వాళ్ళ అదృష్టం బాగుండి పూర్వజన్మ సుకృతం వల్ల వెళ్ళారు, పరమ పవిత్రమైన వైకుంఠానికి వెళ్ళారు. తత్ర గత్వా జగన్నాథం దేవదేవం వృషాకపి, దేవదేవుడు ధర్మస్వరూపుడు చతుర్భుజాలతో ఉన్నాడు ఆ సమయంలో విష్ణువు. విష్ణువు ఎల్లవేళలా చతుర్భుజాలతో ఉండడంటో, ఒక్కోసారి వేల చేతులతో, ఒక్కోసారి రెండు చేతులతో, ఒక్కోసారి నాలుగు భుజాలతో అలా కనపడతాడు. మనం ఏదైనా కోరిన కోరిక తీరాలనుకున్నప్పుడు చతుర్భుజుడైన విష్ణువుని పూజించాలి. నాలుగు చేతులున్న విష్ణువుని పూజిస్తే కోరికలు తక్షణం తీరతాయి. అందుకే భూలోకంలో మానవులు కరువు కాటకాలతో ఉన్నప్పుడు వారి కోరికలు తీర్చడం కోసం నారదుడు వైకుంఠానికి వెడితే చతుర్భుజుడైన విష్ణువుని చూచినట్టుగా మనకి సత్యనారాయణ వ్రతంలో ఉంటుందా ఉండదా? ఎప్పుడైనా నాలుగు చేతులతో ఉన్న శ్రీమన్నారాయణ విగ్రహం లేక పటాన్ని భక్తితో పూజిస్తే మన కోరికలు ఏడాదిలోపు తీరిపోతాయి. అదే వేల చేతులతో ఉన్న స్వామిని పూజిస్తే మోక్షము జ్ఞానము లభిస్తుంది. ఒక్కొక్క రూపమునకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అన్ని రూపాలు అన్ని కోరికలు తీర్చవు, ఆయన నియమం అది. మత్స్యావతారంలో ఉన్నప్పుడు కొన్ని పనులు చేస్తాడు, రామావతారంలో సీత పక్కన ఉంటుంది కానీ అప్పుడు లక్ష్మి అనడానికి లేదు, సీత అనాల్సిందే, అవునా కదా? అలాగే కృష్ణావతారంలో ఉన్నప్పుడు రుక్మిణి అనవలసిందే, ఆవిడ లక్ష్మి అయినప్పటికీ రుక్మిణి అని పిలవలసిందే. అలాగే భగవంతుడు ఏ రూపముతో ఏ కోరిక తీరిస్తే ఆ రూపంతో ఆయన్ని పూజించవలసిందే. ఆ భగవంతుడు చూడగానే వీళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కారం చేశారు. మహాప్రభువు అన్నారు, తతస్తు జయశబ్దేన ప్రతి నంద్య మహేశ్వరం విష్ణోః సమీపమా జగ్ముహు నిశాచర భయార్థితాః శంఖ చక్రధరం దేవం ప్రణమ్య బహుమాన్యచ. ముందుగా ఈ సలహా ఇచ్చినందుకు విష్ణువు దగ్గరికి వెళితే మీకు శుభం కలుగుతుంది, రాక్షస నాశనం అవుతుంది అని ఒక మంచి సలహా ఇవ్వడం వల్ల మహేశ్వరుడికి జై శబ్దం చేశారు, జై పరమేశ్వర అన్నారు. విష్ణువు దగ్గరకు వచ్చారు, శంఖ చక్ర గదా పద్మములు ధరించిన పరమాత్మునికి సాష్టాంగ నమస్కారం చేశారు, భక్తితో ప్రార్థించారు, నువ్వే దిక్కన్నారు, ఏం కావాలో కోరుకోమన్నాడు స్వామి. లంకా నగరాన్ని పరిపాలిస్తున్న మాల్యవంతుడు సుమాలి మాలి అని పిలువబడే ముగ్గురు అన్నదమ్ములు పులస్త్య వంశ సంజాతులు. ఈ పులస్త్య వంశ సంజాతుల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, వెళ్ళండి అనగా అప్పుడు చాలామందికి అనుమానం పులస్త్య వంశం జాతులంటే ఈ పులస్తుల యొక్క సలహా మీదే ఈ హేతి ప్రహేతి అనేవాడు పెళ్లిళ్ళు చేసుకోవటం వల్ల వీళ్ళకు కూడా ఆ వంశం వాళ్ళని పేరు వచ్చింది. నిజానికి పులస్తిని వంశానికి వాళ్ళకేం సంబంధంలా, కానీ ఒక్కొక్కప్పుడు గురు సంబంధం ఉంటే కూడా వాళ్ళ వాళ్ళు అంటారన్నమాట. ఇప్పుడు గురువుకి కొడుకులు లాంటి వాళ్ళు శిష్యులు, అందువల్ల ఈ హేతి ప్రహేతి పులస్తుల యొక్క శిష్యులు అవడం వల్ల ఆ హేతి ప్రహేతి వంశంలో పుట్టినటువంటి మహాపారుషుడు ఈ విద్యుత్కేశుడు, ఆ విద్యుత్కేశుడు వంశంలో పుట్టిన మాల్యవంతుడు సుమాలి మాలి వీళ్ళు కూడా పులస్తులకి దగ్గర వాళ్ళు అయ్యారు. కొన్ని శాస్త్రాలు ఉన్నాయి, ఆ శాస్త్రం ప్రకారంగా పిల్లనిచ్చిన అత్తమామలు తల్లిదండ్రులతో సమానం, కాబట్టి అత్తమామలు కూడా తల్లిదండ్రులే, అంచేత అమ్మ అనొచ్చును నాన్న అనొచ్చును. అదేంటండి ఆయన మామగారు కదా అనకూడదట, పిల్లనిచ్చిన అత్తమామలు కూడా తల్లిదండ్రులతో సమానం, తల్లిదండ్రులు చూసినట్టు చూడాలి, ఇంకా ఎక్కువ చూడాలి. ఇంకా జ్యేష్ఠ భ్రాత పితృసమహ, ఇంటికి పెద్ద అన్నగారు తన అన్నగారు కూడా తండ్రితో సమానం, కాబట్టి అన్న వదినలు కూడా ఉదాహరణకు ఇంట్లో 5-6 అన్నదమ్ములు ఉన్నారు, ఆ ఇంటి పెద్ద ఆయన అన్నగారు తండ్రితో సమానుడు, ఆయన భార్య తల్లితో సమానం, వాళ్ళు కూడా అమ్మా నాన్న అనే పిలవచ్చు. ఇంకా గురువు గారు ఆయన కూడా మొహమాటం లేకుండా తండ్రి లాగా చూడాలి, గురుపత్ని తల్లి గురువుగారు తండ్రి. ఇవి ముగ్గురే కాకుండా ఏది జ్యేష్ఠ భ్రాత మామగారు గురువే కాకుండా జీవనదాత భోక్త, నీకు జీవదాత అన్నం పెట్టి ఉద్యోగం ఇచ్చి జీవనం ఇస్తున్నాడు కదా, జీతం ఇస్తున్నాడా లేదా, జీతం అంటే నిజానికి జీతం కాదు, జీవిత శబ్దమే అవి వాపోయి జీతం అయ్యింది, నీకు ఒక జీవితం ఇచ్చాడు, అతడు కూడా తండ్రితో సమానుడే, కాబట్టి అతను కూడా గౌరవించాలి. మనం యజమాని దగ్గర పనిచేస్తున్నప్పుడు రోజు వాడు ఇచ్చిన జీతం నచ్చకపోతే ఉద్యోగం అని ఎందుకని తిట్టుకోకు, దిక్కు వాళ్ళు ఏమిస్తున్నాడండి అని తిట్టకూడదు, నీకు నచ్చలేదు పో, రాజీనామా ఎలాగుందిగా, కానీ నీవు అక్కడ పనిచేస్తున్నంతకాలం రాజీ పడకుండా నాకు అన్నం పెడుతున్న దేవుడు అనుకోవాలిట, అప్పుడు వాడు పైకి వస్తాడు. ఇవన్నీ వేదవాక్కులు, అందువల్లే తెలుసో తెలియకో అప్పుడప్పుడు మనం పౌలస్తి సంబంధమైన వాళ్ళు అంటే ఇదేంటండి వీళ్ళు పులస్తునికి ఏ విధంగా బంధువులండి అని అడగక్కర్లా, ఇలా అంతరార్థం తీసుకోవాలి. ఈ రాక్షసులు మమ్మల్ని యాత్ర పెడుతున్నారు, వాళ్ళని సంహరించు, శివుడు నీ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోమన్నాడు అనగానే నాకు వారి గురించి తెలుసు, వాళ్ళని చంపి మీకు శుభం కలిగిస్తాను, ఏకలంకా నగరంలో వాళ్ళ పరిపాలన ఉండదు నేను అభయం ఇచ్చాను పొమ్మన్నాడు ఈ మహానుభావుడు శ్రీమన్నారాయణుడు. ఈ విషయం దేవతల ప్రార్థన, దేవతలు వెళ్ళి విష్ణువుని పట్టుకోవడం, విష్ణువు వరం ఇవ్వడం, ఇదంతా ఎలాగో CBCID ద్వారా ACC కెమెరా ద్వారానో ఈ మాల్యవంతుడికి సుమాలికి మాలికి తెలిసిపోయింది. వెంటనే వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు మాల్యవంతుడు అన్నాడు, అందరిలోకి పెద్దవాడు కదా, ఓ తమ్ముళ్ళారా ఒక వార్త విన్నారు కదా మీరు కూడా, అయినా మళ్ళీ చెబుతున్నాను వినండి, విష్ణువు దగ్గరికి దేవతలు వెళ్ళి మొరపెట్టుకుంటే ఆయన మనల్ని చంపుతానని మాటిచ్చాట, ఆ విష్ణువు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిందే, ఎందుకంటే హిరణ్యకశిపోర్ మృత్యు అన్యేషాంచ సురద్వేషాం నవుచిహి కాలనేమిశ్చ సంహ్రాదో విరసప్తమః. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఇంకా ఆ వంశంలో పుట్టిన నముచి కాలనేమి సంహ్రాదుడు రాధేయుడు లోకపాలుడు యమనార్జునులు హార్దిక్యుడు శుంభుడు నిశంభుడు వీళ్ళంతా చచ్చిపోయారు ఆ విష్ణువు చేతులు. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, అది యమలార్జునవు చ యమలార్జునులు అనేవాళ్ళు తెచ్చారు, అంటే ఒకడు యమలుడు ఒకడు అర్జునుడు, ఈ ఇద్దరు కూడా కృతయుగంలో ఉండేవారు, వాళ్ళు తెచ్చారు. కానీ ఈ యమలార్జునులు వేరు కృష్ణుడు యమళార్జున భంజనం చేయటం వేరు, ఈ రెండు ఒకటి అనుకుని ఒక ఆయన అమాయకంగా అడిగాడు. అందుకని అక్కడ యమళ అంటే జంట, యమళార్జున వృక్షములు అంటే జంట మద్ది చెట్లు. కానీ ఆ జంట మద్ది చెట్లు కృష్ణుడి చేతిలో కూలిపోయి నలకోబరమణి గ్రీవులుగా శాప విముక్తి పొంది యథాస్థానానికి వెళ్ళారు. ఈ యమళార్జునవు అంటే యమళుడు అర్జునుడని ఇద్దరు రాక్షసులు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడకపోతే కొన్ని భ్రమలు కలుగుతాయి. వీళ్ళందరూ విష్ణువు చేతిలో మరణించారు. వాళ్ళేం సామాన్యులా, యజ్ఞాలు చేశారు, బ్రహ్మ వరాలు పొందారు, మనకంటే గొప్ప వరాలు పొందినవాడు, హిరణ్యకశిపుడి కంటే మన దగ్గర వరాలు ఉన్నాయా, గొప్పవి లేవు, అయినా వాడే చచ్చాడే విష్ణువు చేతిలో, కాబట్టి మనమెంత మన బ్రతికెంత, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసి విష్ణువు నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అనగా సుమారి మారి ఏమన్నారు, అన్నయ్య మనకంత భయం ఏమిటి, అన్నగారు కొంచెం తెలివైన వాడు కానీ తమ్ముడు కొంచెం తొందరపాటు దుందుడుకు వాళ్ళు, అందుకని ఏమన్నారు, ఇంద్రుడి కంటే గొప్పవాళ్ళం, వేదాలు చదివాము, ఏ మనకి వరాలు ఉన్నాయి, మనకి లెక్కేమిటి, ఎటొచ్చెటు పోయినా విష్ణువు గొప్పవాడైతే అవి ఉండొచ్చు మనకంటే, కానీ మనం ముగ్గురు కలిస్తే ఆయన చంపలేకపోవడం ఉండదు. అసలు ఇదంతా ఎందుకు, విష్ణువునకు మనతో విరోధము లేదు, ఈ విష్ణువుకి మనతో విరోధం వచ్చేలా చేస్తున్నది దేవతలు. ఈ దేవతలు వెళ్ళి రెచ్చగొడుతూ ఉంటే ఆయన రెచ్చిపోయి మనల్ని చచ్చిపోయేలా చేస్తున్నాడు. కాబట్టి దేవతలు లేకుండా అయిపోతే అప్పుడు విష్ణువుతో మనకి తగాదా ఉండదు. విష్ణువు మన మీదకి దండయాత్రకు వచ్చేలోపు మనమే దండయాత్రకు వెళ్ళి దేవతలందరినీ చంపిపారేస్తే ఇంక దేవతల్ని రక్షించవలసిన అవసరం ఉండదు గనక విష్ణువు మనల్ని చంపడం అని ఒక చావు సలహా ఇచ్చాడు. వాడు ఇదే బాగుందనుకున్నాడు. ఆయన మంచి సైన్యాన్ని పోగు చేసుకుని దేవలోకం మీదకి దండయాత్రకు వెళ్ళి దేవతల మీద పడగానే దేవతలు కంగారు పడి నారాయణ అన్నారు. ఆ క్షణమే అక్కడికి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైపోయాడు. ఒక క్షణకాలం పిలిస్తే పలికే దయ్యం ఆయన, నారాయణ అంటే చాలు, ఇదిగో వస్తున్నానంటాడు ఆయన. వెంటనే ఆయన కోటి సూర్యుల కాంతితో అద్భుతమైన గరుడ వాహనం మీద వేంచేశాడు. అప్పుడు ఆయన శరీరము నుంచి వస్తున్న కాంతి కోటాను కోట్ల సూర్యుల కాంతి వలె ఉన్నది. ఆ కాంతిని అసలు రాక్షసులు కొందరు చూడలేకపోయారు, మిరుమిట్లు కొలిపోయాయి వాళ్ళ కళ్ళు. ఆ క్షణమే ఆ భగవంతుడు గరుడ వాహనం మీద వేంచేశాడు. ఆయన చేతిలో ఖడ్గం సునందం ఉన్నది, కమలం ఉన్నది, తామర పువ్వులు లాంటి కళ్ళు కలిగినవాడు, శంఖం చక్రం గద ఇవన్నీ పట్టుకున్నాడు, ధనుస్సు పుచ్చుకున్నాడు. పర్వతం కంటే ఇంకా విశాలమా అన్నట్టుగా ఉన్న గరుత్మంతుని మూపు మీద కూర్చున్నాడు ఆయన. అయినా మొదట్లో భయపడినా ఈ విష్ణువుని చంపేద్దాం, మనకి పగ ఉండదు అనుకుని రాక్షసులు లక్షలు కోట్ల సంఖ్యలో విష్ణు మీద దాడి చేశారు. బాణ వర్షం కురిపించారు, నల్లని మేఘం మీద వర్షం కురిపించినట్టు అయిపోయింది స్వామి మీద వాడు బాణాలు వేస్తూ ఉంటే. నీలంగా ఉన్న స్వామి మీద పడుతున్న బాణాలన్నీ ఆయనలో కలిసిపోయాయి. ఓ మహాసముద్రంలో వర్షం కురిస్తే అవుతుంది, ఆ సముద్రంలో లీనమైపోతుంది. స్వామివారి మీద పడిన బాణాలన్నీ ఆయన శరీరం లోపల కలిసిపోవడం మొదలెట్టాట, టుక్కు టుక్కు లోపల గడిపోయాట. మన వాడు బఠానీలు మింగినట్టుగా, వేరుశనగుళ్ళు పల్లీలు నవిలేసినట్టుగా నవిలి పారేశాడు ఆయన మొత్తం ఈ ఆయుధాలన్నీ, కత్తులు బల్లాలు బాణాలు సమస్తం ఆయన శరీరంలో పడిపోయాయి. ఆ తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసుకోవాలిగా, రేపు మళ్ళీ రెండో రోజు కార్యక్రమంలో యథాప్రకారంగా ముచ్చటించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణే సుమోస్త లోకా సమస్త సుఖ్రభూతు.